ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతు సోదరులకు నమస్కారం. ఈ వారం చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఒక మంచి అంశంతో మీ ముందుకు వచ్చేసాం. మేము మీ రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల విద్యార్థులం. ఈ వారం కార్యక్రమంలో భాస్వరం అందించే జీవన ఎరువులను ఎలా వాడాలో ఒక సంభాషణ రూపంలో తెలుసుకుందాం. గూడూరు అనే గ్రామంలో భాస్వరం అందించే జీవన ఎరువుల గురించి ముగ్గురు వ్యక్తులు సంభాషిస్తున్నారు. ఇందులో పాత్రదారులుగా ఇద్దరు రైతులుగా నవ్య, నవనీత్ మరియు వ్యవసాయ అధికారిగా ప్రియాంక పాత్రలు పోషిస్తున్నారు.
ఏంటా చెప్పుడు, ఊర్లో ఏదో చాటింపు వినిపిస్తుంది, ఏంటది?
ఈ రోజు సాయంకాలం మన ఊరి మర్రి చెట్టు కింద ఒక సభ ఏర్పాటు చేశారు. అది మన కోసమే, ముఖ్యంగా మన రైతు సోదరుల కోసం. ఈ సభకు ముఖ్య అతిథిగా వ్యవసాయ అధికారి గారు వస్తున్నారు. సభలో భాగంగా ఆమె మన అందరితో ముఖాముఖి కూడా మాట్లాడతారు. నువ్వు తప్పకుండా రా, ఎందుకంటే మొన్న చెప్పావు కదా మీ పంటకి సరిగ్గా లాభాలు రావడం లేదని. అందుకే నువ్వు వస్తే దాని గురించి ఆమెతో తెలియజేయొచ్చు, కావలసిన సలహాలు కూడా తీసుకోవచ్చు.
తప్పకుండా ఇంద్రయ్య.
ఇదిగో లక్ష్మమ్మ, మాటల్లోనే మన వ్యవసాయ అధికారి వచ్చేసింది. దాదా కలిసి విందాం.
సరే ఇంద్రయ్య, పద పోదాం.
నమస్కారం మేడం. బాగున్నారా మేడం?
బాగున్నా, మీరెలా ఉన్నారు?
బాగున్నాం మేడం.
అందరూ గుంపు గూడి ఏం మాట్లాడుకుంటున్నారు?
ఏం లేదు మేడం, పంట గురించే మాట్లాడుకుంటున్నాం. ఎన్ని ఎరువులు వేసినా ఖర్చు పెరుగుతుందే గాని భూసారం కూడా తగ్గుతుంది, అంతేగాని దిగుబడి మాత్రం పెరగట్లేదు. దీనికి మీ దగ్గర ఏమైనా పరిష్కారం ఉంటే చెప్పండి మేడం.
సాధారణంగా మీరు మీ పంటకి ఎక్కువ రసాయన ఎరువులు మరియు పురుగుల మందులు వాడటం వలన ఇలా జరుగుతుంది. వాటి వల్ల ఖర్చు పెరిగి భూసారం తగ్గుతుంది.
మరి దీనికి కారణం ఏంటి మేడం?
మీరు ఆఖరి దుక్కిలో వేయాల్సిన భాస్వరం ఎరువులను కూడా పంట మధ్య దశలో వేస్తున్నారు. దాని వల్ల ఖర్చు పెరగడమే తప్ప పంటకి ఎలాంటి ఉపయోగం ఉండదు.
అదేంటి మేడం, ఎప్పుడేస్తే ఏముంది?
చూడు లక్ష్మమ్మ, భాస్వరం ఎరువులను ఎప్పుడైనా ఆఖరి దుక్కిలోనే వేయాలి. తరువాత వేస్తే అవి మిగతా పోషకాలతో కలిసి భూమిలోనే శుద్ధలుగా ఏర్పడతాయి. దీని వల్ల అవి మొక్కకి అందుబాటులోకి రావు.
అవునా మేడం, ఈ విషయం మాకు తెలియనే తెలీదు.
అందుకే మీరెంత ఖర్చు పెట్టి రసాయన ఎరువులు వేసినా ఏ ఉపయోగం ఉండదు.
అసలు భాస్వరం వల్ల పంటకి ఉపయోగాలు ఏంటి మేడం?
భాస్వరం మొక్క యొక్క ఎదుగుదలకు మరియు వేరు పెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. వేరు బలంగా ఉంటేనే కదా మొక్క భూమిలో ఉన్న పోషకాలను తీసుకొని బలంగా పెరుగుతుంది.
సరే మేడం.
దీనికోసం మనం భాస్వరం కరిగించే జీవన ఎరువులను వాడుకోవాలి.
జీవన ఎరువులా? జీవన ఎరువులంటే ఏంటి మేడం?
మన భూమిలో ఉండే బ్రతికి ఉన్న సూక్ష్మ జీవులతో తయారు చేసిన ఎరువులను జీవన ఎరువులు అంటారు.
ఓహో, ఈ జీవన ఎరువుల్లో రకాలు కూడా ఉంటాయా మేడం?
ఆ ఉంటాయి, ఎందుకు లేవు. వీటిలో ముఖ్యంగా మూడు రకాల జీవన ఎరువులు ఉంటాయి. నత్రజని కరిగించే జీవన ఎరువులు, భాస్వరం కరిగించే జీవన ఎరువులు, పొటాషియం విడుదల చేసే జీవన ఎరువులు.
వీటి వల్ల ఉపయోగాలు కూడా ఉంటాయా మేడం?
మనం జీవన ఎరువులను రసాయన ఎరువులతో కలిపి వాడాలి. వాటి వల్ల దిగుబడి భూసారం పెరగడమే కాకుండా ఖర్చు కూడా తగ్గుతుంది.
రసాయన ఎరువులు మరియు జీవన ఎరువులు రెండు కలిపి వేస్తే ఖర్చు పెరగాలి గాని తగ్గుతుందని ఎలా చెప్తున్నారు మేడం?
రసాయన ఎరువుల మోతాదు తగ్గించి వాటి స్థానంలో జీవన ఎరువులను వాడాలి. వాటి ఖర్చు రసాయన ఎరువుల కంటే తక్కువగా ఉంటుంది. దీని వల్ల మీకు ఖర్చు తగ్గుతుంది.
ఓ సరే మేడం.
జీవన ఎరువులు భూమిలో ఉన్న భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందేలా చేస్తాయి.
వీటిలో ఏమేమి ఉంటాయి మేడం?
వీటిలో భాస్వరాన్ని కరిగించే సూక్ష్మ జీవులు మరియు భాస్వరాన్ని మొక్కకి అందించే సూక్ష్మ జీవులు ఉంటాయి.
ఇప్పుడు అవేంటి మేడం కొత్తగా?
వీటిలో రెండు రకాలు ఉంటాయి ఇంద్రయ్య. భాస్వరం కరిగించే బ్యాక్టీరియాలో రకాలు సూడోమోనాస్, బాసిల్లస్. అలాగే భాస్వరం కరిగించే శిలీంధ్రాల్లో రకాలు ట్రైకోడర్మా, ఆస్పర్జిల్లస్ వీటిలో ముఖ్యమైనవి. ఇవి కాకుండా వామ్ అనే శిలీంధ్రం ద్వారా కూడా భాస్వరం మొక్కకు అందుతుంది లేదా రవాణా అవుతుంది.
ఓహో అలాగా మేడం, ఇంకా ఏమైనా ఉన్నాయా?
ఉన్నాయి, ఎందుకు లేవు. కొన్ని శిలీంధ్రాలు మొక్క వేరు భాగంతో అనుబంధం ఏర్పరచుకొని భూమిలో ఉన్న భాస్వరాన్ని నేరుగా మొక్క వేరుకి అందేలాగా చేస్తాయి.
సరే మేడం, ఇవి మొక్కకు భాస్వరాన్ని ఎలా అందిస్తాయి మేడం?
ఈ సూక్ష్మ జీవాలు భూమిలో కరగకుండా ఉండే భాస్వరాన్ని ఆమ్లాలు విడుదల చేసి దాన్ని కరిగించి మొక్కకు అందేలా చేస్తాయి. ఇది కాకుండా ఎంజైమ్స్ ద్వారా కూడా కరిగిస్తాయి.
అలాగా మేడం.
మీ ఊరిలో ఇంద్రయ్య ఆయన పొలంలో జీవన ఎరువులను వాడుతున్నాడు, ఒకసారి ఆయనను అడగండి.
ఇక్కడే ఉన్నాడు కదా ఇంద్రయ్య, నువ్వు నీ పొలంలో ఏదో జీవన ఎరువులు వాడుతున్నావంట, ఏంటివవి?
అవునవును వాడుతున్నా. వ్యవసాయ అధికారి గారు నాకు ముందే ఈ సలహా ఇచ్చారు.
ఏం వాడినో, ఏ పంటకు వాడుతున్నావు?
నేను వరిలో అజోస్పైరిల్లం అజిటోబాక్టర్ తో పాటు భాస్వరాన్ని కరిగించే జీవన ఎరువులు కూడా వాడుతున్నాను.
ఇవి అన్ని పంటలకు పనిచేస్తాయా?
అన్ని పంటలకు వీటిని వాడచ్చు లక్ష్మమ్మ, కానీ వాడే పద్ధతి పంటను బట్టి మారుతుంది.
ఏం పద్ధతులు మేడం అవి?
ఇంద్రయ్య, నువ్వు వరిలో వాడినవేంటో ఒక్కసారి లక్ష్మమ్మకి చెప్పు.
అలాగే మేడం చెప్తాను. నారుమడిలో అలికే ముందు కిలో విత్తనానికి 10 గ్రాముల ఫాస్ఫరం కరిగించే బాక్టీరియాతో విత్తన శుద్ధి చేశాను.
విత్తన శుద్ధి చేయడానికి మాత్రమే ఇవి పనికొస్తాయా, వేరే రకంగా కూడా వాడవచ్చా?
వాడవచ్చు. నాటు వేసే ముందు నారుని ఈ జీవన ఎరువులలో వేసిన మిశ్రమంలో ముంచి నాటుకోవచ్చు.
ఆ మిశ్రమం ఎలా తయారు చేస్తారు మేడం?
10 లీటర్ల నీటిలో 1 కేజీ ఎరువుని కలిపితే సరిపోతుంది.
ఇంకా వేరే విధాలు ఏమైనా ఉన్నాయా, అవి వాడొచ్చా మేడం?
నాటు వేసిన నెల రోజుల తరువాత సేంద్రియ ఎరువులతో కలిపి వాడుకోవచ్చు.
అన్ని పద్ధతులకు ఒకే రూపంలో వాడొచ్చా మేడం, లేక వేర్వేరు రూపాలు ఏమైనా ఉంటాయా వీటికి?
ఆ ఉంటాయి, ఇవి 2 రూపాల్లో లభిస్తాయి.
ఓ అలాగా మేడం, ఏంటి మేడం అవి?
1 ఘన రూపం, 2 ద్రవ రూపం.
ఓహో, వీటిని ఏ విధంగా వాడొచ్చు మేడం?
మీరు ఒకవేళ విత్తన శుద్ధి చేస్తే ఘన రూపంలో వాడచ్చు, నారు ముంచే పద్ధతికి కూడా ఘన రూపంలో వాడచ్చు, పిచికారీ చేస్తే మాత్రం ద్రవ రూపంలో వాడుకోవాలి.
ఓహో, ఇంకా వేరే ఏమైనా పద్ధతులతో వాడొచ్చా మేడం?
ద్రవ రూపంలో ఉన్న వాటిని డ్రిప్ పద్ధతి ద్వారా కూడా వాడుకోవచ్చు. మీరు అలా వాడితే మోతాదు తగ్గుతుంది, అలాగే ఖర్చు కలిసి వస్తుంది, ఎరువులు కూడా నేరుగా వేర్లకి అందుతాయి.
వీటిని ఎంత మోతాదులో అమ్ముతారు మేడం?
ద్రవ రూపంలో ఉన్నవి 500 మిల్లీలీటర్లు మరియు 1 లీటర్ మోతాదులో బాటిళ్లలో అమ్ముతారు. ఘన రూపంలో ఉన్నవి 500 గ్రాములు లేదా 1 కేజీ ప్యాకెట్లుగా లభిస్తాయి.
ఈసారి నేను పత్తి, వరి, మిరప పంటలను వేస్తున్నాను మేడం. వీటిలో ఏ జీవన ఎరువులని ఎలా వాడాలో కొంచెం వివరంగా చెప్తారా?
వీటిని ఏ పంటలకైనా వాడుకోవచ్చు లక్ష్మమ్మ. వరిలో అయితే ఇదివరకు చెప్పినట్లు విత్తన శుద్ధి, నారుముంచు పద్ధతి మరియు నేరుగా నేలలో కూడా వేసుకోవచ్చు.
మరి మిగతా వాటిలో ఎలా వాడతారు మేడం?
మిరప మరియు పత్తి పంటల్లో పిచికారీ మరియు విత్తన శుద్ధికి వాడుకోవచ్చు.
కూరగాయల పంటల్లో కూడా ఈ విధంగా వాడొచ్చా, వీటికి ఏమన్నా కొత్త పద్ధతులున్నాయా?
అలా ఏం లేదు లక్ష్మమ్మ, కూరగాయలకి కూడా పైన చెప్పిన 3 విధాలనే వాడుకోవచ్చు.
సరే మేడం, మరి ఈ పండ్ల తోటలకి ఎలా వాడుకోవాలి?
మీకు డ్రిప్ సదుపాయం ఉన్నట్లయితే డ్రిప్ ద్వారా మొక్కకు అందించవచ్చు.
డ్రిప్ సదుపాయం లేకపోతే ఎలా మేడం మరి?
200 కేజీ పశువుల ఎరువు తీసుకుని దాంట్లో 2 కేజీ జీవన ఎరువులను కలిపి తోట పక్కన నీడలో వేయాలి. దీన్ని సంచులతో కప్పి క్రమంగా నీళ్లు చిలకరించాలి. వారం రోజుల పాటు దీన్ని అలా ఉంచి తర్వాత మంచిగా కలుపుకొని మొక్క మొక్కకి వేసుకోవాలి. ఇంత మోతాదు 1 ఎకరానికి సరిపోతుంది ఇంద్రయ్య.
ఓహో, సరే మేడం.
వీటి వల్ల భూసారం పెంచడమే కాకుండా ఇంకేమైనా ఉపయోగాలున్నాయా మేడం?
ఎందుకు లేవు, బోలెడున్నాయి.
ఏంటి మేడం అవి?
మీ పంటకి ట్రైకోడర్మా అనే శిలీంద్రం వాడడం వల్ల ఎండు తెగులు, వేరుకుళ్ళు రాకుండా ఉంటాయి.
ట్రైకోడర్మాని మిరపలో వాడొచ్చా మేడం? ఇది ఎండు తెగులు నివారించడానికి ఉపయోగపడుతుందా?
ఆ వాడవచ్చు.
ఎలా వాడాలి మేడం దాన్ని?
మిరపలో ట్రైకోడర్మాని సాధారణంగా నర్సరీలో ఎక్కువగా వాడతారు. నర్సరీని పెంచేటప్పుడు విత్తనాన్ని శుద్ధి చేసి నాటుకోవాలి. తరువాత నారు వేసే సమయానికి వాటిని 1 గంట వరకు ట్రైకోడర్మా ద్రవ రూపంలో ముంచి నాటుకోవాలి. ఈ పద్ధతిని పాటించినట్లయితే ఎండు తెగులు, వేరుకుళ్ళు తెగులు వంటి రోగాలు రాకుండా నివారించవచ్చు.
సరే మేడం.
వీటి వలన ఏమైనా నష్టాలున్నాయా మేడం?
ఏం నష్టాలు లేవు ఇంద్రయ్య, వీటిలో భూమికి లాభం చేకూర్చే సూక్ష్మజీవులు మాత్రమే ఉన్నాయి, కాబట్టి అవి ఎంత మోతాదులో వేసినా ఏం నష్టం ఉండదు, అలాగే ఖర్చు కూడా తగ్గుతుంది.
అలాగే మేడం.
ఒకసారి వీటిని కొన్న తర్వాత 8 రోజుల వరకు వాడాలి మేడం?
ద్రవ రూపంలో ఉన్న వాటిని 1 సంవత్సరం వరకు వాడుకోవచ్చు, ఘన రూపంలో ఉన్నవి అయితే 6 నెలల లోపు వాడుకోవాలి.
ఒకవేళ మనం జీవన ఎరువులను ఉత్పత్తి చేయాలనుకుంటే ఎలా చేయాలి మేడం?
వీటిని ఉత్పత్తి చేయడానికి చాలా ఆధునిక పరికరాలు కావాల్సి వస్తుంది, మీరు తయారు చేసుకోవడం చాలా కష్టం.
అలాగే మేడం.
ఈ శాస్త్రంలో నిపుణత ఉన్న వాళ్ళు ఉత్పత్తి చేద్దాం అనుకుంటే రాష్ట్రీయ కృషి విజ్ఞాన యోజన పథకం కింద ప్రభుత్వం 75% సబ్సిడీ ఇస్తుంది. మీరు ఉత్పత్తి చేయాలనుకునే ఆసక్తి ఉంటే నాకు వివరాలు తెలియజేయండి. దానికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకొని నేను మీకు చెప్తాను.
సరే మేడం.
వీటిని ఎక్కడ తయారు చేస్తారు మేడం?
వీటిని వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఉన్న జీవన ఎరువుల ఉత్పత్తి కేంద్రం మరియు ప్రైవేటు కంపెనీల్లో ఇంకా ప్రయోగశాలల్లో తయారు చేస్తారు.
ఓ అలాగా మేడం.
ఆఖరిగా నేను చెప్పేదేంటంటే, చాలా రకమైన వాణిజ్య పంటల్లో భాస్వరాన్ని రైతు సోదరులు మిశ్రమ ఎరువుల పైపాటుగా వేస్తున్నారు. అవి మొక్కకు ఎటువంటి లాభాలను చేకూర్చవు. దీనివల్ల భూమి సారాన్ని కోల్పోతుంది మరియు సూక్ష్మ పోషకాల లభ్యత తగ్గుతుంది. కావున మీరందరూ మీ పొలాల్లో జీవన ఎరువులను వాడి లాభాలు పొందుతారని ఆశిస్తున్నాను.
అలాగే మేడం, తప్పకుండా వాడతాం.
అలాగే మేడం, మీరు ఇంతగా చెప్పినా కూడా వాడకుండా ఎలా ఉంటాం? తప్పకుండా వాడతాం.
సరే మరి, నేను బయలుదేరుతాను, ఇక సెలవు.
మీ విలువైన సమయాన్ని కేటాయించి మా కోసం ఇన్ని విషయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు మేడం.
ధన్యవాదాలు మేడం.
రైతులకు అవగాహన కల్పించే మరిన్ని విషయాలు, భాస్వరం కరిగించే ఎరువుల్లోని రకాలు, భాస్వరం కరిగించే బ్యాక్టీరియా, భాస్వరం కరిగించే శిలీంధ్రాలు, వ్యామ్ ఎరువులు వాడేటప్పుడు గడువు తేదీ చూసుకొని వాడాలి. ఘన రూపంలో ఉన్న వాటికి 6 నెలల వరకు గడువు తేదీ ఉంటుంది. ద్రవ రూపంలో ఉన్న వాటికి 1 సంవత్సరం పాటు గడువు తేదీ ఉంటుంది. భాస్వరం కరిగించే ఎరువులు వేసుకునే పద్ధతులు: 1. విత్తన శుద్ధి. కిలో విత్తనానికి 15 నుంచి 20 గ్రాముల జీవన ఎరువులను సమాన మోతాదులో 10% చక్కెర లేదా బెల్లం ద్రావణానికి కలిపి విత్తనం చుట్టూ సమానంగా పట్టినట్లు కలపవలెను. తర్వాత 30 నిమిషాలు నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. జీవన ఎరువులను విత్తుకునే ముందు మాత్రమే పట్టించాలి. 2. భూమిలో వేసే పద్ధతులు. ఈ పద్ధతిలో 2 కిలోల జీవన ఎరువుని దాదాపు 200 కేజీల పశువుల ఎరువుల్లో గాని, వానపాముల ఎరువుల్లో కాని, ఇతర సేంద్రియ ఎరువుల్లో కాని కలిపి విత్తనమును నాటే సాలల్లో పడేటట్లు వేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పంట పొలంలో చేపట్టే అంతర్కృషి చేయుటకు ముందుగా జీవన ఎరువులు వాడడం ముగించాలి. 3. నారు ముంచే పద్ధతి. ఈ పద్ధతి ముఖ్యంగా అజోస్పైరిల్లం అనే జీవన ఎరువుని వాడడానికి ఉపయోగపడుతుంది. సుమారు 1 కేజీ జీవన ఎరువుకి 70% నీటిలో కలిపి నారు మడులలో చిన్న గుంటలు చేసి దానిలో పోయవలెను. ఈ నీటిలో పీకిన నారు యొక్క వేర్లను 10 నిమిషాలు ముంచి తదుపరి నాట్లు వేసుకోవాలి.
రైతు సోదరులందరూ, మేము చెప్పిన అంశాన్ని జాగ్రత్తగా విన్నారనుకుంటున్నాం. ఈ రోజు మేము చెప్పినట్లు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి జీవన ఎరువులని వాడి అధిక లాభాలు పొందుతారని ఆశిస్తున్నాము. ఇక సెలవు తీసుకుంటాం. వచ్చే వారం మరికొన్ని ఆసక్తికరమైన అంశాలతో మీ ముందుకు వచ్చేస్తాం. ధన్యవాదములు.
ధన్యవాదములు. ఈ వారం మన చేను కబుర్లలో స్త్రీ శిశు హత్యల గురించి తెలుసుకుందాం. నేరం చేసిన వారు ఎవరైనా ఆ నేరం నిరూపితమైతే శిక్షకు అర్హులే. తినడానికి తిండి లేక దొంగతనం చేస్తే సమాజం ఆ వ్యక్తి మీద జాలిపడుతుంది. చట్టం కొద్దిపాటి శిక్ష విధించి మరోసారి అలాంటి పని చేయవద్దని హెచ్చరిస్తుంది. కాని ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటే శిక్ష జీవితకాలపు కారాగారమే. నేరాన్ని బట్టి శిక్ష, ఇది నాగరిక సమాజాలన్నీ ఆచరిస్తున్న విధానం. పుట్టక ముందే ఈ లోకంలో కళ్ళైన తెరవక ముందే ఆ ప్రాణికున్న బతికే హక్కును బలి తీసుకుంటే ఆ నేరానికి ఏ శిక్ష పడాలి? నిజానికి ఇది హత్యానేరాన్ని మించిన నేరం. ఎందుకంటే ఒక నిండు ప్రాణం బతికే హక్కును కాలరాయడం ఒక్కటే కాదిక్కడ జరుగుతున్నది. భావి సమాజంలో పలు విపరిణామాలకు ఆ చర్య అంటుకడుతుంది. సమాజంలో స్త్రీ పురుషుల నిష్పత్తి సమన్వయాన్ని దారుణంగా దెబ్బకొడుతుంది. అనేక సామాజిక దురాచారాలకు తెరలేపుతుంది. అందుకే అది హత్యానేరం కన్నా పెద్ద నేరం. భారతీయ చట్టాల ప్రకారం సాధారణ గర్భస్రావం కొన్ని పరిమితుల మేరకు చట్టబద్ధమే. తనకు ఇష్టం లేని గర్భాన్ని తొలగించుకునే హక్కును చట్టం స్త్రీలకు కల్పించింది. గర్భ నిరోధక సాధనాలు విఫలమైనప్పుడు, గర్భం అవాంఛితమైనప్పుడు బిడ్డను కనగల భౌతిక మానసిక ఆరోగ్యం మహిళలకు లేనప్పుడు గర్భస్రావం చేయించుకోవచ్చు. సురక్షితమైన గర్భస్రావం మహిళల హక్కు. దీనిని మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటారు. అయితే అదే చర్య లింగ నిర్ధారణ పరీక్ష జరిపి గర్భంలో ఉన్నది బాలిక అని తెలిసాక చేస్తే మాత్రం శిక్షార్హమైన నేరమే. ఈ రెండిటికి మధ్య చాలా తేడా ఉంది.
అయితే ఒకదాని ముసుగులో మరొకటి పలుచోట్ల నిశ్శబ్దంగా సాగిపోతుంది. మహారాష్ట్ర ఆదర్శం కడుపులోని బిడ్డ ఆరోగ్య స్థితిని అంచనా వేసేందుకు ఉపకరించే ఒక అద్భుతమైన సాధనాన్ని స్వార్థపరులు లింగ నిర్ధారణకు ఉపయోగించడం మొదలుపెట్టారు. మగసంతానం పట్ల మొగ్గు చూపే పురుష స్వామ్య సమాజం వారికి ఆలంబన అయ్యింది. ఫలితంగా అడ్డు అదుపు లేకుండా విష సంస్కృతి విస్తరించింది. 9వ దశకం నుంచి ఆ ప్రభావం సమాజం మీద కనిపించడం మొదలైంది. బాల బాలికల మధ్య నిష్పత్తి క్రమంగా తగ్గుతూ వచ్చింది. 1961లో 1000 మంది బాలురలకు 976గా ఉన్న బాలికల సంఖ్య 1991 నాటికి 945కి 2001 నాటికి 927కి పడిపోయింది. 2011 వచ్చే నాటికి దేశంలో సగానికి పైగా రాష్ట్రాల్లో బాలబాలికల నిష్పత్తి జాతీయ సగటు 914 కన్నా తక్కువ నమోదైంది. 1991 జనాభా లెక్కల్లోనే సమస్యను పసిగట్టిన ప్రభుత్వం 1994లోనే PNDT చట్టాన్ని తెచ్చింది. చట్టానైతే తీసుకువచ్చారు కాని దానికి సంబంధించిన ప్రచారంపై కాని సమస్య తీవ్రతపై ప్రజల్లో చైతన్యం తేవడం గురించి గాని ప్రభుత్వం ఆలోచించలేదు. చట్టం చేయడంతోనే పనైపోయిందని చేతులు దులుపుకునే ధోరణి అన్ని చోట్ల ప్రదర్శితమైంది. ఫలితంగా పరిస్థితి మరింత దిగజారుతూ వచ్చింది. ఇక్కడ చెప్పుకునవలసిన విషయం మరొకటుంది. అసలు ఈ తరహా చట్టం రూపొందించడానికి తొలుత మార్గం చూపించింది మహారాష్ట్రే. 1988లో ఆ రాష్ట్రమే తొలిసారిగా గర్భస్థ శిశువుకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయడాన్ని నిషేధిస్తూ మహారాష్ట్ర రెగ్యులేషన్ ఆఫ్ ప్రినాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ ను తెచ్చింది. తర్వాతే కేంద్ర ప్రభుత్వం ప్రినాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్ రెగ్యులేషన్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ మిస్యూజ్ యాక్ట్ ని తెచ్చింది. ఈ చట్టం ప్రకారం లింగ నిర్ధారణ పరీక్షలు జరపటం నేరం, జరిపిన పరీక్ష ఫలితాలను వినియోగదారులకు అందజేయడం నేరం. ఈ పరీక్షకు వినియోగించే యంత్రాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట ప్రకారం నేరమని, తమ కేంద్రం అలాంటి పరీక్షలు చేయదని కేంద్రాల్లో బోర్డు రాసి పెట్టాలి. తమ దగ్గర ఉన్న అల్ట్రాసౌండ్ మిషన్ల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ను ఎదురుగా ప్రదర్శించాలి. పరీక్ష చేయించుకునే గర్భిణీ చేత ఫారం పూర్తిగా సరైన సమాచారంతో నింపేలా చర్యలు తీసుకోవాలి. మాట, రాత, సైగల ద్వారా గాని మరే సంతకం ద్వారా కాని పరీక్ష నిర్వహించిన వారు గర్భంలోని బిడ్డ లైంగికత గురించి ప్రకటిస్తే వారు శిక్ష అర్హులే. గర్భిణిని పరీక్షించి గర్భస్రావం చేసిన డాక్టర్లు, లింగ నిర్ధారణ పరీక్ష జరిపిన రేడియాలజిస్టులు, పరీక్ష చేయమని కోరిన తల్లిదండ్రులు అందరూ శిక్షార్హులే. 5 ఏళ్ల కారాగార వాసం నుంచి 50,000 రూపాయల జరిమానా వరకు విధించవచ్చు. ఈ చట్టం లింగ నిర్ధారణ పరీక్ష కేంద్రాలుగా మారుతున్న స్కానింగ్ సెంటర్లపై అనేక ఆంక్షలు విధించింది. వారు నిర్వహించే పరీక్షలకు సంబంధించిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలి. వీటిల్లో ఏ నియమాన్ని అతిక్రమించినా దాన్ని ప్రభుత్వం దృష్టికి తేవడం ప్రతి పౌరుడి బాధ్యత. 2011లో మధ్యప్రదేశ్లో 38 కేసులు నమోదవగా ఛత్తీస్గఢ్లో 28 కేసులు, పంజాబ్లో 15 కేసులు నమోదయ్యాయి. పుట్టవలసిన పాపాయిల సంఖ్య లక్షల్లో అదృశ్యమవుతుంటే కేసులు మాత్రం పదుల్లో నమోదవుతున్నాయి. వీటిల్లో శిక్ష పడేది 1-2 సందర్భాలకు మించదన్నది జగమెరిగిన సత్యం. ప్రపంచంలోనే స్త్రీ పురుషుల నిష్పత్తి మధ్య తీవ్ర అంతరం ఉన్న దేశం భారతదేశమని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ప్రపంచ జనాభా నిధి పేర్కొంది. 1 దశాబ్దం తర్వాత పెళ్లాడటానికి వధవులు దొరకని పరిస్థితి ఏర్పడుతుందని జనాభా నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ఆ సమస్య మొదలైంది. దాంతో టీనేజ్ బాలికల అక్రమ తరలింపు, ఇతర రాష్ట్రాల నుంచి వారిని బలవంతంగా తీసుకెళ్లి లైంగికేచ్ఛ తీర్చే యంత్రాలుగా వాడుకోవడం తదితర అకృత్యాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక రాష్ట్రమని కాదు, ఒక ప్రాంతమని కాదు, దేశంలోని పలు ప్రాంతాల్లో భ్రూణ హత్యల దురాచారం కొనసాగుతుంది. ఉత్తరాది రాష్ట్రాలన్నిటా సమస్య చాలా తీవ్రంగా ఉండగా దక్షిణాది రాష్ట్రాల్లో కొద్ది ప్రాంతాల్లో కనిపిస్తుంది. కేరళ, ఈశాన్య రాష్ట్రాలు మాత్రం ఈ దుష్ట సంస్కృతికి దూరంగా ఉన్నాయి. అన్ని తెలిసిన వారు, చదువుకున్నవారు, ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నవారు అదే ధోరణిలో ఆలోచిస్తున్నారు. అందుకు నిదర్శనం పంజాబ్, హర్యానా, ఢిల్లీలో జరుగుతున్న స్త్రీ శిశు హత్యలే. బిడ్డను నవమాసాలు మోసికని పెంచేది స్త్రీనే, కాని ఏ బిడ్డను కనాలన్నది ఆమె చేతుల్లో లేదు. పుట్టబోయే బిడ్డ ఆడ మగ అన్నది పురుష బీజకణం పైనే ఆధారపడి ఉంటుందన్నది చదువుకున్న ప్రతి వ్యక్తి అర్థం చేసుకోగల అంశం. దారి చూపుతున్న రాష్ట్రాలు, సామాజిక వేత్తలు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రసార సాధనాలు అంతా ఈ అంశంపై అలుపెరగని పోరు ప్రారంభించడంతో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్ర నుంచి మేల్కొంటున్నాయి. నెమ్మదిగా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వాలు చేపట్టిన పథకాల ఉద్దేశం ఆడ మగపిల్లల పట్ల తల్లిదండ్రులు చూపుతున్న విచక్షణను నిర్మూలించడం మాత్రమే. అది పోతే అంతా సర్దుకుంటుందని భావించాయి. అందుకే ఆడపిల్లను తల్లిదండ్రులు భారంగా భావించకూడదని రకరకాల పథకాల పేరుతో నగదు ప్రోత్సాహకాలు అందిస్తూ వచ్చాయి. ఉత్తరాఖండ్ లో స్కానింగ్ సెంటర్లపై నిఘా పెంచుతున్నారు. స్కానింగ్ మిషన్లకు యాక్టివ్ ట్రాకర్స్ ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. వాటిని ఏర్పాటు చేస్తే లింగ నిర్ధారణ పరీక్ష చేసినప్పుడు అధికారులకు సంక్షిప్త సందేశం అందుతుంది. లింగ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నట్లు సమాచారం ఇచ్చిన వారికి రాజస్థాన్ ప్రభుత్వం 25,000 రూపాయల నగదు బహుమతి ప్రకటించింది. స్కానింగ్ చేయించుకునే గర్భిణీలు తప్పనిసరిగా తమకు సంబంధించిన గుర్తింపు కార్డు ప్రతిని ఆయా కేంద్రాల్లో సమర్పించాలని హర్యానా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా అంతిమంగా అందరూ కోరుకునేది సమస్య నిర్మూలనే. భ్రూణ హత్యలపై అదుపేది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో బాలుర సంఖ్య 47,14,950, బాలికలు 44,27,852. పదేళ్లుగా రాష్ట్రంలో 6 సంవత్సరాలలోపు బాల బాలికల నిష్పత్తిలో తీవ్ర వ్యత్యాసం నమోదవుతూ వస్తుంది. కేరళ మినహా అన్ని రాష్ట్రాల్లో స్త్రీ పురుష నిష్పత్తిలో ఆందోళనకర స్థాయిలో అంతరాలు చోటు చేసుకుంటున్నాయి. లింగ విచక్షణ, వరకట్నం లాంటి అంశాలు ఆడ శిశువుల పాలిట పెనుశాపాలుగా పరిణమించాయి. భ్రూణ హత్యలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 1994 గర్భస్థ పిండ పరీక్ష నిషేధ చట్టాన్ని తీసుకొచ్చింది. అందులో లొసుగులు, లోపాలు మరీ ఎక్కువగా ఉండటంతో భ్రూణ హత్యలు యథేచ్ఛగా కొనసాగాయి. చట్టం అమలులోకి వచ్చిన 10 ఏళ్ల తరువాత ఫలితాలను సమీక్షించిన పాలకులు 2003 దానికి కొన్ని సవరణలు చేసి మరో చట్టం రూపొందించారు. దాని ప్రకారం జన్య పరీక్షలు నిర్వహించే వ్యక్తులు, సంస్థలు, వైద్యులు జిల్లా స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖాధికారి నియంత్రణలోని బృందం నుంచి ఆమోద పత్రం తీసుకోవాలి. అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాలు, లింగ నిర్ధారణకు ఉపయోగించే యంత్రాలను చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు. వైద్య రంగంలో వ్యాపార ధోరణి, ప్రబలినం ధర్మిల గర్భస్థ పిండం జన్యు పరిస్థితి, వ్యాధుల గుర్తింపు తదితర పరీక్షల కోసం వినియోగించాల్సిన యంత్రాలను లింగ నిర్ధారణ పరీక్షల కోసం ఉపయోగించడం మొదలైంది. నిబంధనలను ఉల్లంఘించిన వారికి కఠిన శిక్ష విధించడంతో పాటు ఆయా కేంద్రాలను శాశ్వతంగా మూసేయడానికి అనువుగా జిల్లా నిర్వహణాధికారులకు చట్టంలో అధికారాలు కల్పించారు. సబ్ డివిజన్ నుంచి జాతీయ స్థాయి వరకు అధికారుల బృందాలను ఏర్పాటు చేశారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎలాంటి శిక్షలు వేయాలన్న కనీస పరిజ్ఞానం చాలా మంది అధికారులకు లేకపోవడంతో క్షేత్రస్థాయిలో చట్టం అమలు చతికిల పడింది. చట్టంలోని ఏ ఒక్క నిబంధనను స్కానింగ్ కేంద్రాలు ఖచ్చితంగా అనుసరిస్తున్న దాఖలాలు లేవు. గర్భిణి ఎందుకోసం స్కానింగ్ కేంద్రానికి వచ్చిందో విధిగా తెలుసుకుని వివరాలు నమోదు చేయాలన్నది నిబంధన. సంబంధిత పత్రాల నకలును స్కానింగ్ కేంద్ర నిర్వాహకులు తమ వద్ద ఉంచుకుని అసలు పత్రాలను జిల్లా స్థాయి అధికారికి అందజేయాలి. జిల్లా స్థాయి అధికారి తన బృందంతో కలిసి క్షేత్రస్థాయిలో ఆ వివరాలను ప్రత్యక్షంగా పరిశీలించాలి. వాస్తవంలో పర్యవేక్షక అధికారులు స్కానింగ్ కేంద్రాల నిర్వహణను చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. గర్భస్థ శిశులింగ నిర్ధారణ, స్కానింగ్ పరీక్షల సమయంలో అనుసరించాల్సిన నియమ నిబంధనలు, చట్టాన్ని ఉల్లంఘిస్తే విధించే శిక్షలు తదితర వివరాలను ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లలేదు. చట్టం విఫలమవడానికి ఇది ఒక కారణమే. మహిళా సంఘాలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, చట్టసభల సభ్యులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, న్యాయవాదులకు చట్టం గురించి సమగ్ర అవగాహన కల్పించాల్సి ఉంది. అందుకోసం పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. చట్టం అమలు ఉల్లంఘనలు జరిగితే తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు జిల్లా స్థాయి సలహా సంఘం 2 నెలలకొకసారి విధిగా సమావేశమయ్యేలా చూడాలి. రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా 7,319 స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయి. అనధికారిక కేంద్రాలకు లెక్కలేదు. ఎలాంటి అనుమతులు లేని స్కానింగ్ కేంద్రాలపై కేసులు నమోదు చేసే అవకాశం చట్టంలో ఉన్నా రాష్ట్ర అధికారులు ఆ విషయంలోనూ అలసత్వం వహిస్తున్నారు. లింగ నిర్ధారణకు సంబంధించిన ఆరోపణలు నిరూపించడం కష్టసాధ్యం. దాంతో కేసులు నమోదులో అడ్డంకులు ఎదురవుతున్నాయని అంటున్నారు. అక్రమాలు నిరూపించడానికి వీలున్న ఏకైక మార్గం దస్త్రాల తనిఖీ. దాన్ని పటిష్టంగా నిర్వహించడానికి అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాల్సి ఉంది. చట్టాల అమల్లో వైఫల్యం మహిళలు, బాలికల జనాభా తగ్గిపోవడానికి కారణమవుతుంది. ప్రభుత్వాలు ఇకనైనా సమగ్ర కార్యాచరణకు ఉపక్రమించాలి. లేకపోతే మహిళల జనాభా మరింత తగ్గి సామాజిక అంతరాలు, అరాచక సంఘటనలు అధికమయ్యే ప్రమాదం ఉంది. రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కు మాకు ఉందని మహిళా లోకం నినదిస్తున్న కాలమిది. ఆడశిశువుల సంరక్షణ బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరి పైన ఉందని అందరూ గుర్తెరగాలి. అప్పుడే బాలికల భవిష్యత్తుకు బంగారు బాట పడుతుంది. విన్నారు కథ శ్రోతలు, స్త్రీ శిశు హత్యల గురించి వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞానగణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, దశపర్ణి కషాయంలో ఎర్రమట్టి ఎందుకు కలుపుకోవాలి? ఏ, రంగు కోసం. బి, మట్టిలో ఉండే సూక్ష్మజీవుల వలన కషాయం వృద్ధి చెందడం కోసం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి, మట్టిలో ఉండే సూక్ష్మజీవుల వలన కషాయం వృద్ధి చెందడం కోసం. గత వారం రెండవ ప్రశ్న, వేస్ట్ డీకంపోజర్ ధర ఎంత? ఏ 20 రూపాయలు, బి 30 రూపాయలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ 20 రూపాయలు. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు వి నాగేశ్వరరావు నర్సాపురం, డాక్టర్ రామ్మూర్తి హైదరాబాద్, స్నేహ కస్తూరిపల్లి, ప్రభాకర్ హనుమకొండ, చింటు కామారెడ్డి, ఎం పురుషోత్తం రంగారెడ్డి. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానాలు పంపిన వారు ఎవరూ లేరు. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. వీరందరికీ మా చేను కబుర్ల తరపు నుండి అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీ అందరూ ఎదురు చూసే ప్రశ్నలేంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, భాస్వరం కరిగించే బ్యాక్టీరియా ఏది? ఏ సూడోమోనాస్, బి ట్రైకోడర్మా. ప్రశ్న మరోసారి, భాస్వరం కరిగించే బ్యాక్టీరియా ఏది? ఏ సూడోమోనాస్, బి ట్రైకోడర్మా. ఈ వారం రెండవ ప్రశ్న, ఘనరూప జీవన ఎరువులను ఎన్ని రోజుల వరకు వాడవచ్చు? ఏ 6 నెలలు, బి 1 సంవత్సరం. ప్రశ్న మరోసారి, ఘనరూప జీవన ఎరువులను ఎన్ ని రోజుల వరకు వాడవచ్చు? ఏ 6 నెలలు, బి 1 సంవత్సరం. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1 A అని, బి అయితే 1 B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2 A అని, బి అయితే 2 B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరోసారి 9550704672కి SMS చేయండి. మీరందరూ వచ్చే వారం మా చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా,
నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.